కాబట్టి లక్ష్మీనారాయణుల్ని వదులుతామా అని పిల్లలు ఏం చేశారట? ఆయనని వదలకుండా అక్కడే చుట్టూతో చేరారు. అప్పటికైనా ఏం చేశాట? రకరకాల నృత్యాలు చేసేట, పిచ్చి పిచ్చి డ్యాన్స్ చేసాడనమాట. కావాలని ఏదో మంచి భరతనాట్యం కూడా కాదు, కొన్ని అసభ్య నృత్యాలే చేశాడు. టపా 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 కదిలి, అమ్మ దాని మీద పడిపోయేదాన్ని కదిలించి చేస్తావు ఎందుకు చెప్పు, నువ్వు కొంచెం దూరంగా వెళ్ళి తల్లి, కొంచెం వచ్చేవాళ్ళకి అక్కడ అడ్డం పెట్టినా నువ్వు కూడాను, వీళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, అందులోనే దూరిపోతారు, కావాలని పోను అరగంట ముందు రాకూడదు. ఈ వీళ్ళంతా దత్తాత్రేయుడి మాయలు అనమాట మన పరీక్షించడానికి. కాబట్టి మొత్తం మీద గోవింద ఎన్ని రకాల నృత్యాలు చేయాలో అన్నీ చేసేట. ఎన్ని చేసినా వాళ్ళు మాత్రం అట్లయిన వారు తను విడువమికి వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళు గట్టివాళ్ళే, నువ్వెంత పరీక్షిస్తావో గురువు ఎంత గట్టివాడువో శిష్యులను కూడా గట్టివాడమే. ఇంకా మాట్లాడితే గురువు గారి కంటే శిష్యులు ఎక్కువ మంది ఉన్నారు, మేము ఇంకా గట్టిగా ఉంటాం అని గట్టి పరీక్షలు నిలబడ్డారు. ఈయన చూశాడు, నీళ్ళల్లో దూకినా నన్ను వదలలేదు, స్త్రీతో తిరుగుతున్నా నన్ను వదలడం లేదు, ఇంకొక పరీక్ష పెడతాను, ఈ మూడవ పరీక్షలో నెగ్గారా ఇక వీళ్ళకి శాశ్వత వైకుంఠం ఇస్తాను అనుకున్నాడు ఆయన. ఈ మూడవ పరీక్షలో నెగ్గుతారా లేదా, ఈ పరీక్షలో విజయం పొందితే ఇక వైకుంఠమే, వారికి పునర్జన్మ లేదు, శాశ్వత స్త్రీ కైవల్యం ఇద్దాం అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు ఆయన, ఒక్కసారి చేతులలో ఊపాడు. వెంటనే ఆ చెరువు ఒడ్డు దగ్గరకి పెద్ద పెద్ద బాణలు వచ్చాయి, మంచి మంచి కొండలు, పూర్వం సారా పోసే పీపాలు ఉంటాయి కదా, పీపాలు వచ్చాయి. ఆ పీపాల్లో ఒక దాంట్లో ఎర్రని మద్యం, ఒక దాంట్లో మంచి తెల్లని మద్యం అంటే కళ్ళు అనమాట, మరో దాంట్లో అది ఏమిటో రకరకాల రంగులు, వీటిల్లో కూడా మరి రంగులు ఎలా వస్తాయో తెలియదు. మహానుభావులు తయారు చేసే పెద్దలకి తెలియాలి, ఆ పరమాత్మని సృష్టికి తెలియాలి. ఎన్ని బ్రాండ్స్ రావాలో అన్నీ వచ్చేటం, వరసగా సారా పీపాలు వచ్చి పడ్డాయి అనమాట, రకరకాలైనటువంటి మద్యములు అక్కడికి వచ్చాయి. ఇలా రమ్మన్నాడు ఆయన, రమ్మనగానే ఆయన భార్య వచ్చి తొడ మీద కూర్చుంది, తొడ మీద కూర్చున్నాక ఇలా చెయ్యి ఒప్పగానే పీపాల దగ్గరకు వచ్చాయి. ఆ పీపాల్లో ఇంత డొక్కులు పేకగా, అవి ఏమంటామని జగ్గులు మొగ్గులు అంటామే అలాంటివి అనమాట, కళ్ళు తాగడానికి ముంతలు వచ్చాయి. ఆ ముంతలు పుచ్చుకున్నాడు. ఆ లలితాంగి నర్థి తన అంకతలం పునుంచి కామలీలాల స్వభావుడై తగిలి ఆసవ మాదట తాను ఇంతియుంగ్రోలుచునట్టే పాడుచును కూరిన భూరి మదంబు సొంపునన్ తేలుచునున్న చూచి మునిదేవ కుమారులు రోసిక్రక్కునన్. ఇప్పుడు ఈవిడిని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, మద్యభాండాలు దగ్గరికి తెచ్చుకున్నాడు, కొండలు తీసుకున్నాడు, ఈ కొండతో మద్యం తీశాడు, ఆ మద్యం తన భార్యకి ఇచ్చాడు, తాను కొండ వచ్చుకున్నాడు, ఇద్దరు కలిసి ఒకరికొకళ్ళ కొండలు తగిలించుకుని మరీ తాగడం మొదలెట్టారు. ఈ తాగేవాళ్ళు తగిలించుకుంటారు తెలియ ఒకదానికి ఒకటి, అంటే ఆనాడు కూడా ఉందన్నమాట అది. ఈ కొండలు టిక్ టిక్ అని కొట్టుకుని ఒకసారి తాగడం మొదలెట్టారు. ఇక వీళ్ళు తాగి ఆ తాగిన తర్వాత ఊరుకున్నారా, నోటికి వచ్చినట్టుగా ఈ శిష్యుల్ని తిట్టారు, కళ్ళు ఎరిపిక్కాయి. అందుకే అక్కడ చెప్పాడు, భూరి మదంబు సొంపున అన్నాడు. బాగా మదం ఎక్కిపోయి మత్తెక్కిపోయి ఆ మత్తుతో గుడ్లు గిర్రు గిర్రు తిరుగుతూ ఉండగా ఎర్రబడిన నేత్రాలతో వాళ్ళకేసి వెర్రిగా చూశారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు, తాగుబోతులు తిడతారు అలాగా. ఒరే సొంటల్లారా పెంటల్లారా అనగానే వీళ్ళకి కొంచెం తంటా వచ్చి పడిపోయింది. ఇప్పుడు అప్పుడు వాళ్ళంతా కలిసి, వీడ అవధూత, ఈతడా యోగిరాదు, నీళ్ళల్లో దూకితే తట్టుకున్నాం, స్త్రీతో వస్తే తట్టుకున్నాం, తాగుడు కూడా తాగితే ఏం తట్టుకుంటాం, కొండల కొండలు తెగ తాగి వస్తున్నారు, అది కడుప కండవల్లి మడుగా బాణలో పోసినట్టుగా త్రాగి 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 మత్తెక్కి నోటికొచ్చినట్టు వదరుతున్నారు అని అసహ్యించుకుని, ఆ యోగీశ్వరుని విడిచిపోయిరి మూఢులయి వినుము పుణ్యులు యోగశ్రీయుతులు వారలకు సరి అయ్యుండును హవ్య సేవనాసవ సేవల్. ఇన్నాళ్ళు పరీక్షలో నెగ్గి కొస పరీక్షలో నెగ్గలేకపోయారట పాప, వాడు విజయం పొందలేకపోయారు. ఆ యోగిని అసహించుకున్నారు, తిట్టారు, ముఖం మీద చేయి పెట్టారు. ఇక రేపటి నుంచి నువ్వు ఎలా వస్తావో చూస్తాను మా ఊళ్ళోకి అన్నారు. ఏదో ఈయన్ని అడ్డం కొట్టేలాగా వాళ్ళకంత మహాశక్తి ఉన్నట్టుగా తిట్టి, ఇక మీద నుంచి ఈ తాగుబోతులైనటువంటి గురువుల్ని సేవించడం మానేద్దాం, అసలు ఇంక ఏ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళొద్దు అనుకున్నారు, వెళ్ళిపోయారు.
వాళ్ళు అలా వెళ్ళగానే టక్కన లక్ష్మీదేవి విష్ణువు శుభ్రంగా మంచి వైకుంఠ సింహాసనం తెప్పించుకుని దర్జా కూర్చున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయాక హాయిగా సింహాసనం వేసి కూర్చుని లక్ష్మీదేవికి తిరిగి చూసావా లక్ష్మి, మన బిడ్డలు అమాయకత్వంతో చివరి పరీక్షలో విజయం పొందలేక అసహ్యించుకుని తిట్టుకుని వెళ్ళిపోయారనగానే నేను వెళ్ళలేదుగా అని ఒకడు పరిగెత్తుకొచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఉంటాయి. ఈ 1000 మంది పారిపోతుంటే ఒక్కడు మాత్రం పారిపోకుండాట ఆ వెనకాతల ఒక చెట్టు ఉంది, చెట్టు చోటనే ఉన్నట్ట. ఈ జనాలతో పెద్ద సమస్య ఉంటుంది తెలుసా, కొంతమంది జనములు మూర్ఖులు, గురువుల మీద దండయాత్ర చేస్తారు. అలాగని వాళ్లతో పాటు వెళ్ళపోతే వాళ్ళు తంతారు, వెడితే వీడు భ్రష్టులు అవుతారు. అందుకని వీడు ఒక్కడేం చేశాడు, వాళ్ళు పోతుంటే అలా వెనక్కి వచ్చి చెట్టు వెనకాతలు దాక్కున్నాడు. దాక్కుని జాగ్రత్తగా చూశాడు. చూసి వాళ్ళు అలా వెళ్ళగానే వెనక నుంచి, ప్రభు దత్తాత్రేయ, నువ్వెన్ని పరీక్షలు పెట్టినా నేను మాత్రం నీ పాదాలు వదలకుండా ఉండేలా చూడు, గురువులు పెట్టేటటువంటి భయంకర పరీక్షలలో నన్నైనా ఉత్తీర్ణుడి చెయ్యని శరణ కోరుతున్నాడు. అందుకే వాడు ఒక్కడు మాత్రం ఈ వైకుంఠ రూపం చూడగలిగాడు, నారాయణుడిని లక్ష్మిని చూడగలిగాడు. అందుకని ఆయన వెనక నుంచి చూస్తున్నవాడు లక్ష్మితో నారాయణుడు వీళ్ళంతా పరీక్షలో ఉత్తీర్ణులు కాక పారిపోయారు చూసావా మన బిడ్డలు అనగానే నేనున్నానుగా అని పరిగెత్తుకొచ్చి కాడు పట్టుకున్నాడు. నాయన నువ్వొక్కడివి సరైనటువంటి వాడివి, నీ పేరు ఈ రోజు నుంచి అజగరుడు అని పేరు పెడుతున్నాను. అజగర మహాముని అంటే ఆయనే. ఈ అజగరోపాఖ్యానం మనకి భాగవతంలో సప్తమ స్కంధంలో నారదుడు ప్రహ్లాదుడికి చెబుతాడు. అజగరుడు అనేటటువంటి అవధవుతున్నాడని ఆయన రకరకాల వస్తువుల ద్వారా నేను జీవితంలో ఎలా సాధన చేయాలో తెలుసుకోవాలని చెప్పాడని ఇదంతా మనం భాగవతంలో సప్తమ స్కంధంలో చెప్పుకున్నాం. ఆ అజగరుడు ఈయనే. వీడికి అజగరుడు అని పేరు పెట్టి ఈ రోజు నుంచి నువ్వు నాలాగా అవధూతలో ఉండు, నీవు కలియుగ అంతం వరకు ప్రజలకు అప్పుడప్పుడు పరీక్షలు పెడుతూ అనుగ్రహిస్తూ ఉండు, యుగాంతం అయ్యాక శాశ్వత వైకుంఠం నీకు ఇస్తున్నాను అన్నాడు. వాడొక్కడు మాత్రం మిగిలెట్టండి, శిష్యులు ఎవడో ఒకడు మిగులుతాడు అండో చివరిదాకా. తక్కిన వాళ్ళంతా విడిపోయారు. అప్పుడు ఆయన అన్నాడు ఆ శిష్యుడు అజగరుడు, యోగుల పరీక్షలు ఇలాగే ఉంటాయి, ఆడుట పాడుట పడతుల కూడుట ఆసవరసం బుగ్రోలుట యోగ క్రీడలు కావున యోగుల ఏడిరవుల చేరవఘములు ఏ క్రియనున్నన్. ఆడడం పాడడం, స్త్రీలతో విహరిస్తున్నట్టు కనపడడం, మద్యం తాగడం, ఇవి యోగులకు క్రీడలు. ఈ వంకతో ప్రజల్ని పరీక్షిస్తారు. వాళ్ళు తాగేది మద్యం కాదు, యోగామృతం. అది యోగాభ్యాసం చేసినప్పుడు శరీరంలో వచ్చే ఆనందమే ఒక అమృతం, దానికి యోగామృతము అని పేరు. ఆ అమృతం తాగుతారు తప్ప వాళ్ళు నిజంగా మద్యం తాగరు. వాళ్ళ పక్కనున్న స్త్రీ సామాన్యురాలు కాదు, సాక్షాత్తు లక్ష్మే. అయినా ఈ విషయం సామాన్యుడు గ్రహించలేక అజ్ఞానైపోతాడు, భ్రష్టుడైపోతూ ఉంటాడు. అందుకే యోగులకు ఏ పాపం ఉండదు. యోగి మన కళ్ళ ముందు పెంట దగ్గర ఉన్నా, వంట దగ్గర ఉన్నా, లేక మద్యం దగ్గర ఉన్నా, లేక ఒక అద్భుతమైన పాలరసం దగ్గర, క్షీరసాగరం దగ్గర ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వాడికి అశుచి లేదు, శుచి లేదు, అగ్ని లాంటి వాడు. ఉదాహరణకి చెప్పాడు ఇక్కడ, అనిలుడు చండాలస్పరిశనమున అశుచిక అని పగిది. వాయుదేవుడు ఉన్నాడు, ఇప్పుడు ఆ పక్కనున్నటువంటి మలమూత్రాలు గుంట దగ్గరికి ఎడతాడు, చండాలుడి దగ్గరికి ఎడతాడు, మన దగ్గరికి వస్తాడు. కానీ వాయువుకి అశుచి ఎలా ఉంటుంది? వాయువు ఆయన సర్వాంతర్యామి, అందరినీ ఒకే రకంగా స్పృశిస్తాడు. ఈ భూమి ఉన్నది అందరికీ సమానమే. ఇదే భూమి మీద ఎంతోమంది తిరిగారు, కుక్కలు తిరిగాయి, నక్కలు తిరిగాయి, మనుషుల్లో రకరకాల జాతులు వాళ్ళు తిరిగారు, మనం తిరిగాం, ఇంకోటి తిరుగుతాడు. అగ్ని, ఆ అగ్నితో ఎంతమందైనా వంట చేసుకోవచ్చు. జలం అందరికీ సమానమే. ఏ గంగానది నీ కోటిన కోటిన, గంగ గంగే, అందరికీ ఒకటే. ఈ పంచభూతాలకి ఎలా అయితే అశుచి ఉండదో యోగులకి అశుచి ఉండదు. కాబట్టి వారిని అనుక్షణం మనం జాగరూకులమై దృఢదీక్షతో భక్తితో పట్టుకోవాలి. అందులో గురు పరీక్ష దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువులు ఎప్పటికప్పుడు విచిత్రంగా పరీక్షిస్తారు. ఆ పరీక్షని బుద్ధిమంతుడు, మోక్షం పొందే యోగం కలిగినటువంటి వాడు అయిన శిష్యుడు గ్రహించి తట్టుకుని గురువు పాదాలు మాత్రం విడిచిపెట్టకూడదు అని చెప్పి ఈ యోగీశ్వరుడు ఆ అజగురుణ్ణి పంపి అక్కడి నుంచి బయలుదేరి అనుకున్న ప్రకారంగా సహ్యపర్వతం చేరాడు. ఆ సహ్యపర్వతం మీద ఇప్పటికి కూడా ఉన్నాడు, గుర్తుపెట్టాడు. సహ్యపర్వతంలో ఉన్నాడు ఆయన. అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉంటాడు. ఇక్కడ కూడా మనకి రావి చెట్టు దగ్గర ఉన్నాడే ఆయన. సహ్యపర్వతం నుంచి ఇక్కడ విగ్రహ రూపంలో కొలువై ఉంటాడు. ఆయనకు ఒక నియమం ఉన్నది, ఒక చెట్టు కింద ఉంటే చాలు ఉంటాడు ఆయన. చెట్టు ఎక్కడైనా ఉండి ఆ చెట్టు కింద విగ్రహం పెట్టామా దత్తాత్రేయుడిని, ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఉంటానని చెప్పాడు ఆయన. కాకపోతే ఆయనకు నియమం ఉంది, ఆయన ఆలయం దగ్గర చెట్టు ఉండాలి. అది రావి చెట్టు అయినా మర్రి చెట్టు అయినా మేడి చెట్టు అయితే చెప్పక్కర్లేదు. ఔదుంబరం అంటే మరీ ఇష్టం ఆయనకి. ఈ విధంగా ఆయన సహ్యపర్వతంలో ఉన్నాడు. ఆ సమయంలోనే కృతవీరుడనే ఒక రాజు మహిష్మతీపురాన్ని పరిపాలించేవాడు. మీకు నిన్నే చెప్పానుగా, మీకు శ్రీ మహావిష్ణువు లక్ష్మిని శపించాడు. నిన్న వచ్చిన వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. లక్ష్మీదేవి గుర్రం రూపంలో వచ్చింది. ఆడగుర్రానికి గుర్రం రూపంలో ఉన్న విష్ణువుకి ఒక కొడుకు పుట్టాడు, హైహయుడు. ఆ హైహయుడినే నిన్న దుర్వాసుడు శిక్షించి మళ్ళీ రక్షించాడు. ఆ హైహయుని యొక్క కుమారుడు కృతవీర్యుడు, పరమ పరాక్రమం కలిగిన వాడు, సాక్షాత్తు విష్ణువు మనవడు. ఆయన తన తండ్రి ఇచ్చిన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. హైహయ మహారాజు గారు తన కాలంలో నర్మదా నదీ తీరంలో ఒక రాజధాని నిర్మాణం చేశాడు. ఆ రాజధానికి మహిష్మతి అని పేరెట్టాడు. ఆ మహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకుని నర్మదా నదీ తీరంలో అపూర్వ రీతిలో ఆయన గొప్ప పరిపాలన చేశాడు. మహిష్మతి నగరానికి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రానికి వెళితే, ఓంకారం జ్యోతిర్లింగం ఉంది కదా, ఆ జ్యోతిర్లింగానికి వెళ్ళేటప్పుడు దారిలో ఈ మహిష్మతి కనపడుతుంది అన్నమాట. అక్కడ దత్తాత్రేయుడి యొక్క గుడి ఉంటుంది, నర్మదా నది ఉంటుంది, నర్మదా నది ఒడ్డున మంచి మెట్లు ఉంటాయి. ఒక్కసారైనా జీవితంలో నర్మదలో స్నానం చేయాలి. ఆ నర్మదా నదీ తీరంలో ఉన్న అపూర్వమైన నగరం అన్నమాట ఈ మహిష్మతి అనే నగరం. నర్మద ఎంత గొప్పదంటే చూచినంత మాత్రం చేతనే తరింప చేస్తుంది. అసలు తీర్థయాత్రలు చేయాలండి. ఎప్పుడు తీర్థయాత్ర లేకుండా ఇళ్లలో పడి ఉన్నవాడికి ఈ జన్మలో మోక్షం రాదు చెప్పాడు ఆయన. అయితే గురువుగారిని గట్టిగా పట్టుకోవాలి, లేదా తీర్థయాత్రలైనా చెయ్యాలి. శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబునివారిత దుర్మద నర్మద తరించే త్రోవన్ వటుడున్నంటాడు భాగవతంలో పోతనామాచ్యుడు అష్టమ స్కంధంలో, అది కూడా వామన చరిత్రలో అంటాడు. నర్మదా నది ఎటువంటిది? శర్మద. శర్మ అంటే శాంతి సుఖం, దా అంటే ఇచ్చేది. నర్మదా నదిలో స్నానం చేసావంటే నీకు శాంతినిస్తుంది, అది సుఖమిస్తుంది. యముడు మనం పాపాలు చేస్తే యమదండంతో చితక్కొడతాడు. దానికి ఏమని పేరు? యమశిక్షలు అని పేరు, నరకయాతనలు అని పేరు. ఈ నరకయాతనలు మన శరీరమునకు తగలకుండా కవచము వలె రక్షిస్తుందిట ఏది? నర్మదా స్నానం. నర్మదలో స్నానం చేస్తే ఇక మనం యమలోకానికి వెళ్ళక్కర్లా, యముడు కొట్టే దెబ్బలు మనకి తగలవు. అందుకే యమ దండక్షత వర్మద, యముని యొక్క దెబ్బలు తగలకుండా కవచము వలె కాపాడుతుంది, కవచమై కాపాడుతుంది. వర్మ అంటే కవచం, వర్మద కవచం ఇస్తుంది అంటే వీరికి పాపమే ఉండదు, పుణ్యం వస్తుంది. ఏ స్త్రీ అయినా ఎప్పుడో ఒకప్పుడు మనస్సు కరిగి ప్రేమించమంటే ప్రేమిస్తుందేమో కానీ, ఒక స్త్రీ మాత్రం పొరపాటును కూడా మనిషిని ప్రేమించదట. ఆవిడెవరు? మోక్షకాంత. ముక్తికాంత వరించదు. ముక్తికాంత వరించాలి అంటే మోక్షం లభించాలంటే ఈ నర్మదలో స్నానం చెయ్యాలి. ముక్తికాంత యొక్క మనస్సులోని మర్మమును గ్రహించినది నర్మద అన్నాడు ఆయన. అనగా మోక్షకాంత మనల్ని వరించేలా చేసే పవిత్రమైన నది నర్మద. అతి కఠిన ముక్తి వనిత చేతః నర్మద. అంబు నివారిత దుర్మద. అంబు అంటే జలం. తనలో స్నానం చేసేవాడికి తన నీళ్ల ద్వారా అహంకారం తొలగిస్తుంది, మదమును తొలగిస్తుంది, దురహంకారం తొలగిస్తుంది. అందుకనే అంబు నివారిత నర్మద దుర్మద. అటువంటి నర్మదా నదిని దాటాడు వటుడు వామనుడు అంటాడు ఆయన. దీన్ని బట్టి నర్మద ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే కావాలని నర్మదా నదీ తీరంలో ఈ హైహయ మహారాజు నగర నిర్మాణం చేసి ఆయన భార్య పేరు మహిష్మతి అని కూడా పేరు. ఏకావళి మహిష్మతి ఇన్ని పేర్లు ఉన్నాయి ఆవిడికి. ఆవిడ పేరు మీదుగా నగరమునకు మహిష్మతి నగరం అని పేరు పెట్టాడు. ఆ పవిత్ర నగరాన్ని పరిపాలించాడు ఆయన కొడుకు కృతవీరుడు. కృతవీరుడు పరమ పరాక్రమవంతుడు. ఆయన కూడా ప్రజల్ని పరిపాలించాడు. ఏం పరిపాలన చేశాడంటే ఆయన పరిపాలనలో ఎక్కడ మాట వరసకు కూడా ఎవరికీ రోగాలు లేవు. నిరామయాహ ఆమయం అంటే రోగం. నిరామయాహ, అందరూ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారట కృతవీరుడి పరిపాలనలో. ఎందుకంటే ఆయన శివభక్తుడు, ఇటు విష్ణు భక్తుడు. శివకేశవుల్ని సమానంగా పూజించే మహారాజుల పరిపాలన పవిత్రంగా ఉంటుంది. ఆ పరిపాలనలో ఉన్న ప్రజలకు ఏ కష్టాలు ఉండవు కనుక ఎక్కడ అనారోగ్యం లేకుండా బతికారు. అసలు దొంగంటూలు ఎట్టండి ఆయన కాలంలో. నిర్దస్యురభవల్లోకః, లోకః లోకము, దస్యుడు అంటే దొంగ, నిర్దస్యుహు అభవత్ అంటే మాట వరస కూడా దొంగాడు లేకుండా అయ్యింది. అసలు దొంగలు లేరు, దొంగలు ఉండవలసిన అవసరం ఎప్పుడు వస్తుంది? అందరికీ ఇళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కరికి పెద్ద పెద్ద లంకాంత గృహాలు నిర్మాణం చేసి ఇచ్చాడు, ఆ ఇళ్లలో కావలసిన సకల సంపదలు అట్టే పెట్టాడు, దాసదాసీజనం ఉన్నారు, అందరికీ ఆకలి దప్పికలకు కావలసిన జలము ఉంది, ఫలహారము ఉంది, ఇంకెందుకంటే దొంగతనం? ఏమీ లేనప్పుడు దొంగతనం. కలియుగంలో అది కాదట, ఎంతన్న పోగేయటమే పోగేయటమే దాచేయటమే. ఇదేం దరిద్రపయోగమో కానీ మరి, ఎంత సంపాదించి దాచినా సరే వీడికి తనివి తీరదన్నమాట. తనివి తీరునా మేను తిరుగునా అనుకుంటాడు, ఈలోపు డామ్ అంటాడు చచ్చిపోతాడు. ఈ కట్టలు గొట్టలు గొట్టలుగా ఇక్కడే పడి ఉంటాయి. ఆ తర్వాత పాప పైన నుంచి ఏం చేసుకుంటాడు ఈ కట్టలని? అయ్యో కట్టల ఓహో గొట్టల అని పైన నుంచి ఏడుస్తూ నరకలోకంలో దెబ్బలు తగిలినప్పుడల్లా, అయ్యయ్యో బీరువాల్లో కట్టలు కట్టలు దాచి ఎవరికీ చెప్పకుండా వచ్చేసాను, ఒక్క కట్టయినా మహానుభావులకు ఎవరికైనా దానం చేస్తే బాగుండేది, ఏ గో సంరక్షణకో, ఏ మఠానికో, ఏ అన్నదానానికో, ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు దానం చేసి ఉంటే బాగుండేది, ఎవరికీ దానం చేయకుండా దాచి వచ్చాను, ఈ దాచిన సొమ్మేది ఇప్పుడు ఈ నరకంలో ఉన్నప్పుడు రక్షించట్లేదో అని పాపం ఏడుస్తాట. పోని వీళ్ళు ఇద్దామంటే పిల్లలు ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయలేము, వచ్చింది ఇప్పుడు శిశు బ్యాంక్ ఏంటి దాచుకోవడానికి, ఇదేమన్నా కట్టలు కట్టలు దాచుకోవడానికి? అదే శిశు బ్యాంక్ కాదు, అది నెత్తి మీద కొట్టేటటువంటి సెస్ బ్యాంక్. అది ఆ భయంకరమైన బ్యాంకుకి ఇక్కడి నుంచి ఈ డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి ఈ పాపాత్ములు అక్కడ ఏడుస్తూ ఉంటారు, పాపం ఏమిటో మరి పెచ్చ. కానీ ఆ రోజుల్లో కాస్త ఆహారము, విహారము, గృహము ఇలాంటి కనీసపు సౌకర్యములున్న వారెవ్వరూ విపరీతముగా ధనము మీద కాంక్ష లేకుండా ఉండేవారు, పరద్రోహం చేసేవారు కాదు. దాంతో కృతవీరుడి పరిపాలన ఎలా ఉంది చూడడానికంటే, భగవంతుడైన వాసుదేవుడే భూలోకానికి వచ్చి కృతవీరుడి రూపంలో మనల్ని పరిపాలించాడేమో అనుకున్నారు ఆయన పరిపాలన కాలంలో. దాన్ని బట్టి ఎంత బాగా పాలించాడండి ఆయన. ఎవ్వరూ కృతవీరుణ్ణి రాజు అనుకోలేదట, విష్ణు అనుకున్నారట. నా విష్ణు పృథివీపతి, విష్ణువు కానివాడు రాజు అవ్వడు. అవిష్ణు నా పృథివీపతి అనమాట. నా విష్ణు అంటే అర్థం ఏంటనమాట, నా ప్లస్ అవిష్ణు, అవిష్ణు విష్ణువు కానివాడు నా పృథివీపతి, రాజు కాడు. రాజు అవ్వాలంటే వాడిలో విష్ణువు యొక్క అంశం ఉండాలి. ఈతడు విష్ణువు అయి ఉంటాడు, అందుకే రాజయ్య పరిపాలిస్తున్నాడు. ఈతని పరిపాలనలో మాట వరస కూడా కష్టం లేదు, నష్టం లేదు, అంతా సుఖమే అని అనుకున్నారు. ఆయన దాదాపు 1000 సంవత్సరముల కాలం ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించి హఠాత్తుగా కళ్ళు మూసేశాడు, సుఖంగా ప్రాణం విడిచిపెట్టాడు, ఉత్తమ గతులు వెళ్ళిపోయాడు. ఆయన చచ్చిపోయేనాటికి ఆయనకు ఒక్కడే కొడుకు, ఆ కొడుకే కార్తవీర్యుడు. కృతవీర్యుని కొడుకు గనక కార్తవీర్యుడు. తెల్లగా ఉండేవాట ఆయన. అర్జునము అంటే మద్ది, మద్ది చెట్టు యొక్క పువ్వులు ఎలా తెల్లగా ఉంటాయో అలాగే ఈయన తెల్లగా ఉండేవాడు గనక అర్జునుడు అన్నారు. వెరసి కృతవీర్యుని కొడుకు కార్తవీర్యుడు, కార్తవీర్యుడు అర్జునుడు, కార్తవీర్య అర్జునుడు అన్నారు. ఈయనకి చిన్నప్పటి నుంచి చేతుల్లో సొట్టలై పుట్టాడు, వంకర చేతులతో పుట్టాడు. ఎప్పుడైతే చేతులు వంకరగా ఉన్నాయో బాణాలు వేయలేడు, కత్తియుద్ధం చేయలేడు, ఆయుధం పట్టుకోలేడు, గట్టిగా మాట్లాడితే తన భోజనం తాను చేయలేడు. శరీరం రోగగ్రస్తమయ్యింది, బక్కచిక్కు ఉండేవాడు, తింటే పడదు. పూర్వజన్మ కర్మ వల్ల రోగాలు వస్తాయి. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో బాధించింది ఆయన్ని. తండ్రి విసిగిపోయి, ఏమిటో ఇంత పరాక్రమవంతుండి నేను, ఈ సొట్ట చేతులతో బలం లేనివాడు, రోగిష్టాడు పుట్టాడు, గట్టిగా ఏమీ తినలేడు, వాడికి అరటిపండు తింటే పడదు, మంచినీళ్ళు తాగితే పడదు, అన్నం తినలేడు, ఏమీ తినలేడు, ఇంకా ఆహారం శరీరంలోకి వెళ్ళకపోతే ఎలా బతుకుతాడండి ఎవడన్నా? దాంతో చాలా బాధపడిపోయేవాడు ఆయన. ఆ బాధ కొంత ఉంది, ఆ బాధతోటే తొందరగా కూడా శరీరం విడిచిపెట్టి ఉంటాడు. కాబట్టి మొత్తం మీద ఆయన చచ్చిపోయేసరికి కర్మకాండలు చేయడానికి కూడా కొడుక్కి ఓపిక లేదు. తలకి కొరివి పెట్టాలంటే కట్టి ఒకటి చేతికి అందించి పెట్టించారట. సరే, కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి అనుకోండి, నర్మదానదిలో అస్థిని మజ్జనం అయిపోయింది. అయిపోయాక మంత్రులు పురోహితులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన పురోహితులలో మంత్రిలో ఒక ఆయన గర్గాచార్యుడు. ఈ గర్గుడు మొదలైన వాళ్ళంతా కార్తవీర్యార్జునుడి దగ్గరకు వచ్చి, ఓ కార్తవీర్యార్జున, మీ తాత హైహయుడు ఈ పవిత్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు, నీ తండ్రి ధర్మబద్ధంగా 1000 సంవత్సరాలు ఈ రాజ్య పరిపాలన చేశాడు, నీ తండ్రి కాలధర్మం చెందాడు, మీ వంశ పారంపర్యంగా నీకు దక్కవలసిన సింహాసనం మీద నువ్వు కూర్చో, నువ్వు ఆ సింహాసనం మీద కూర్చుంటే మేము మీ తండ్రి గారి కిరీటం శిరస్సు మీద పెడతాం, నీవు ప్రభువువై మమ్మల్ని హాయిగా పరిపాలించు, కన్నబిడ్డల్లా పాలించు, దొంగల నుంచి రక్షించు, శత్రువుల నుంచి రక్షించు, కరువు కాటకాలు లేకుండా కాపాడు అనగానే ఆయన నవ్వి, మీరు నన్ను వేళకోళం చేస్తున్నారా, లేక పనికిమాలిన వాడివి అని చెప్పకుండా చెబుతున్నారా, దెప్పుతున్నారా, లేకపోతే నేను మిమ్మల్ని కన్నబిడ్డల్లా పాలించాలా, కత్తి పట్టుకోలేను, రాజదండం పట్టుకోలేను, మీరు నా నెత్తి మీద కిరీటం పెడితే ఆ కిరీటం తీసి పక్కన పెట్టుకోలేను, చేతులు అలాంటివి నావి, అటువంటి వాణ్ణి నన్ను సింహాసనం మీద కూర్చుని పరిపాలించమంటారా, నా అవిటి చేతులు చూచి పిల్లను కూడా ఇవ్వడం లేదు ఎవరు, నాకా ఓపిక లేదు, అసలు రాజంటే ఎవడు, గొప్ప నిర్వచనం చెప్పాడు ఆయన, పర నృప తస్కర బాధలు లేకుండా తమ్ము కాచుటకునై ధరణిపతికి ద్వాదశాంశ ధనంబు వాణిజ్య పొరులు గోపాల కర్షకులు షడ్భాగ గవ్యధాన్యంబులిత్తురు తప్పక అజ్జనావలుల రక్షింపంగ వలనులేక అవనితలేశరుండు అప్పాళులు ఓరక హరియించి దస్సుని ఎట్ల ఘోర నరకమున పడు భూవహనమునకు ఇప్పుడే నశక్తుండ కావుననే వనమున కరిగి తపమాచరించి అధ్యాత్మ యోగ సిద్ధి పొందెదనని అర్థి చెప్పుటయును. ఓ మంత్రులారా, సామంతులారా, హితులారా, పురోహితులారా, మీ అభిమానానికి ధన్యవాదాలు. ఇప్పుడు నన్ను మీరు సింహాసనం మీద కూర్చోమంటున్నారు, పరిపాలన చేయమంటున్నారు, శత్రువుల నుంచి రక్షించమంటున్నారు, దొంగల నుంచి రక్షించమంటున్నారు, అది నా వల్ల అవుతుందా? మహారాజు అన్నాక పరాక్రమవంతుడై ఉండాలి. తన పరాక్రమంతో శత్రువులు రాజ్యం మీదకి దండయాత్రకు వస్తే వాళ్ళని సంహరించాలి, అంటే శత్రుబాధ లేకుండా రాజ్యాన్ని ప్రజల్ని కాపాడాలి. శత్రుబాధ తర్వాత రెండో బాధ ఏమిటి? తస్కర బాధ, దొంగల బాధ. కాబట్టి దొంగల నుంచి రక్షించాలి. ఈ విధంగా దొంగల నుంచి, శత్రువుల నుంచి ప్రజల్ని కాపాడాలి. ప్రజలు పరస్పరం కొట్టుకోకుండా, కులమతాల పేరుతో విడిపోయి యుద్ధం చేయకుండా కాపాడాలి. ప్రజలు వాళ్ళల్లో వాళ్ళు రోజు దుమ్మెత్తి పోసుకోకుండా చూడాలి. అంటే అందరినీ, సకల కులాల వాళ్ళని సమానంగా చూడాలి. ఇది ఇంకా కష్టం కదండి. ఒక్కసారి ఈ పరిపాలనా విధానం వినండి మీరు. దొంగ రక్షించాలట ప్రజల్ని, శత్రుబాధ లేకుండా రక్షించాలట. ప్రజలు వాళ్ళల్లో కులాల కుంగులాటతో కొట్టుకోకుండా కాపాడాలి, మతాల పేరుతో కొట్టుకోకుండా కాపాడాలి, ధర్మాన్ని రక్షించాలి, యజ్ఞాలు జరిగేలా చూడాలి. ఇలా చూస్తారనే మహారాజు గారికి ఏం చేస్తున్నారు? వాణిజ్య పొరులు, వ్యాపారం చేసేవాళ్ళు 12వ వంతు తమ ఆదాయంలో కప్పం కొడుతున్నారు. ద్వాదశాంశ ధనము అంటే తమ వాటాలో 12 భాగాలు చేస్తారట ఆదాయాన్ని. ప్రతీ నెల వ్యాపారం జరిగినప్పుడు ఆ నెలలో వచ్చినటువంటి ఆదాయాన్ని 12 భాగాలు చేసి అందులో 12వ భాగం రాజుగారికి వర్తకులు కప్పం కడతారు. కాబట్టి ఇప్పుడు ఆ వర్తకుల్ని కాపాడాల్సింది ఎవరు? ఈ కప్పం పుచ్చుకున్న రాజును నేను. వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని వాళ్ళ వ్యాపారాన్ని రక్షించకపోతే, ఈ వ్యాపారస్తుల మీద ఎవరైనా దాడి చేస్తూ ఉంటే, చూస్తూ కూర్చుంటే వ్యాపారం నాశనమైతే లోకం నాశనం అవుతుంది. అందుకే ప్రారంభంలో వర్తకులు అని ఎత్తుకున్నాడు. ఎందుకంటే వర్తకుల వల్లే మనందరికీ ఎక్కడెక్కడ వస్తువులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రైతు పండించాడు, ఆ పండించిన రైతు దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోలేం, కాబట్టి ఏం చేయాలన్నమాట, బియ్యం వ్యాపారం ఒకళ్ళు చేయాలి, ఒక ఆయన బంగారం వ్యాపారం చేయాలి, ఒక ఆయన ఇంకో వ్యాపారం చేయాలి. అన్ని వస్తువులు తన దగ్గర కొట్లో పోగేసి ఇతరులకు ఎప్పటికప్పుడు ఇస్తే కదా అవతల వాడు తినగలుగుతాడు. ఇప్పుడు రాత్రికి రాత్రి అప్పటికప్పుడు బియ్యం కావాలంటే మనం వెళ్ళేది ఈ రైస్ వ్యాపారి దగ్గరికి వెళ్తాం, కానీ ఇంకోటి దగ్గరికి వెళ్ళాం కదా. కాబట్టి రైతుల దగ్గర వస్తువులన్నీ తెచ్చి రైతులకు వీళ్ళు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకుని న్యాయమైనటువంటి ఆదాయం కోసం వర్తకులు వ్యాపారం చేస్తున్నారు. తద్వారా వాళ్ళు తాము బాగుపడి లోకాన్ని బాగు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ వ్యాపారాన్ని రక్షించడానికి ప్రభువులకి 12వ వంతు కప్పం కడుతున్నారు. ఆ కప్పం మేము మహారాజులను పుచ్చుకుంటున్నాం. పుచ్చుకున్నంతకాలం ఈ వర్తకులందరినీ రక్షించాలి, వాళ్ళని ఏడిపించకూడదు. ఇంకా తర్వాత గోపాల, గోవుల్ని పరిపాలించే గోపాలకులు ఉన్నారు, ఆవులు రక్షించేవాళ్ళు. వీళ్ళు జాగ్రత్తగా ఆవుల్ని కాపాడకపోతే పాలుండవు, పాడి ఉండదు, దాంతో వ్యవసాయం ఆగిపోతుంది. వ్యవసాయానికి గోపాలకులు ఎంత అవసరం? వీళ్ళు గోవుల్ని రక్షిస్తున్నారు కాబట్టే ఇటు ఆవులు ఉంటున్నాయి, ఎడ్లు ఉంటున్నాయి. ఎడ్లు లేకపోతే ఇంకా దున్నడం అనే కార్యక్రమమేమి ఉండదు. జంతువుల్ని రక్షించి తద్వారా గొప్ప వ్యవసాయము, పాడి రెండు ఇస్తారు. అంటే పాడి పంట రెండు గోపాలకుల దగ్గర వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ దానిలో స్వల్ప భాగాన్ని, అందుకే వాళ్ళకి ఇంతని చెప్పలా, స్వల్ప భాగం వాళ్ళు తమ ఆదాయంలో రాజులకి కప్పం కడతారు. ఇప్పుడు మేము ఆ కప్పం పుచ్చుకుని ఏం చేయాలి? గోపాలకుల్ని రక్షించాలి. కర్షకులు, తర్వాత వాళ్ళు రైతులు. రైతులు ఎంతో కష్టపడి రాత్రి లేక పగలు లేక భూమి దున్ని, నీళ్లు పెట్టి, వరి వంటి ధాన్యాలు వేసి, చీడ పీడ బాధ లేకుండా కాపాడుకుని ఆ తర్వాత పంట ఇళ్ళకి తెచ్చి ఎంతమందికి అన్నం పెడుతున్న మహానుభావులు. రైతు అన్నదాత, వాడు లేకపోతే ఈ భూమే లేదు. కాబట్టి రైతు దగ్గర అసలు పన్ను పుచ్చుకోవడమే తప్పుట, ఏది ఈయనన్నమాట. ఒకవేళ పన్ను పుచ్చుకుంటే రైతు దగ్గర అందరికంటే తక్కువ పుచ్చుకోవాలట, ఎందుకంటే రైతుకున్న కష్టాలు అలాంటివి కనుక. కాబట్టి రైతుల దగ్గర చాలా స్వల్పంగా పన్ను పుచ్చుకోవాలి. ఇప్పుడు ఒక ఆయన అడిగాడు, ఏ రైతులు వాళ్ళు ఏదో వాళ్ళ డబ్బు కోసం పండిస్తున్నారు, మా కోసం పండిస్తున్నారు అన్నాడు పిచ్చాడు. రైతు వాళ్ళ కోసం పండించవచ్చు, డబ్బు కోసం పండించవచ్చు, కానీ ఆ రైతు ఆ పంటే పండించకపోతే నువ్వు ఎవరి దగ్గర కొనుక్కుంటావు? ఇది పెద్ద ప్రశ్న కదా మనకి. అందువల్ల రైతుల వంటి వాళ్ళు మరొకరు లేరు. రైతులు ఎప్పుడు రక్షించమని చెప్పారు? భారతంలో చెప్పారు, ఇక్కడ చెప్పారు. రైతుల్ని కాపాడాలి నేను. వర్తకుల్ని కాపాడాలి, గోపాలకుల్ని కాపాడాలి, కర్షకుల్ని కాపాడాలి. తర్వాత ఆయా వృత్తుల వారందరినీ కాపాడాలి. ప్రతి వృత్తి వారిని కాపాడాలి, ప్రతి ప్రవృత్తి వాడిని కాపాడాలి, వేద పఠనం చేసేవాడిని కాపాడాలి. అప్పుడు వీళ్ళంతా కలిసి లోకాన్ని రక్షిస్తారు. వాళ్ళని మేము రక్షిస్తే వాళ్ళు లోకానికి ఉపయోగపడతారు. ఇచ్చి పుచ్చుకునే సంబంధం రాజుది, ప్రజలది. రాజు తండ్రి, ప్రజలు బిడ్డలు. బిడ్డల్ని తండ్రి పోషించాలి, రక్షించాలి. బిడ్డలు పెద్దయ్యాక ఏం చేయాలి? తండ్రిని పోషించాలి. కాబట్టి తండ్రి కొడుకుల సంబంధమైన ఈ రాజ ప్రజా సంబంధం ఎవడు రక్షించగలడు? ఓపికన్న రాజు, పరాక్రమమున్న రాజు, బలమున్న రాజు ప్రజల్ని రక్షిస్తాడు. బలహీనుడు రాజుగా అయ్యాడనుకోండి, తాను ప్రభువుగా ఉండడానికి ప్రయత్నిస్తాడు తప్ప ప్రజారక్షణ చేయడు. వాడు పనికి మాలిన వాడిని మన నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాడు. వాడు ఎంతసేపు మళ్ళీ నెక్స్ట్ ఎలా నెగ్గాలని చూస్తాడు తప్ప ప్రజల్ని రక్షించడు. వాడు వీళ్ళలో వీళ్ళకి తగాదా బట్టి హిందువులకి, ముస్లిములకి, హిందువులకి, క్రైస్తువులకి తగాదా పెట్టి ఓట్లు లాక్కోవడానికి ప్రయత్నించే దౌర్భాగ్యులు తయారవుతారు. ఎందుకని? వాళ్ళ దగ్గర శక్తి లేక. అది ప్రమాదం సుమా. కాబట్టి ప్రజల్ని రక్షించలేనప్పుడు మనం తప్పుకోవాలి తప్ప పాలన చేయకూడదు. దానివల్ల అలాంటి పరిపాలన చేసే రాజు చచ్చాక ఘోర నరకమునబడు, భయంకర నరకంలో పడతాడు. నేను అలాంటి నరకంలోకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ప్రజాపరిపాలన శక్తుణ్ణి కాను కనుక, అశక్తుణ్ణి కనుక, నేను రాజ్యం వదిలి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని ముక్తి పొందాలనుకుంటున్నాను. ఓపిక లేని వాడికి తపస్సే మార్గం. నా వదులు మరి ఎవరినైనా చూడండి, ఎందుకంటే మా నాన్నగారికి నేను తప్పెవరు వారసులు లేరు, నాకు అసలు ఇంకా పెళ్ళే కాలేదు. కాబట్టి ఎవడో ఒకడు ఆ మాత్రం వెతికితే దొరకపోతారా? మహానుభావులు, పరాక్రమవంతులు ఎవరో ఒకరు దొరుకుతారు. ఎవరు దొరికితే వారిని పట్టుకుని వారిని సింహాసనం మీద కూర్చోబెట్టి వారిని ప్రభువుల్ని చేసి తద్వారా ప్రజాపాలన సుఖంగా సాగేలా చేయండి. నేను ఒటుక్కి వెళ్ళిపోతానడగానే అప్పుడు గర్గాచార్యుడు నవ్వి ఇలా అన్నాడు, మంత్రి అంటే ఇలాంటి వాడు ఉండాలి, ఇలాంటి మంత్రులు ఉంటే రాజులు గొప్పవాళ్ళు అవుతారు. అందుకే పూర్వం మంచి వంశాన్ని రక్షించేటటువంటి జ్ఞానం కలిగిన మహామంత్రులు పెట్టుకునేవారు. మంత్రి లేని రాజ్యం పనికిరాదు. రాజు గద్దైనా పర్వాలేదట, గ్రద్ద రాజుగా ఉన్నా హంసలాంటి మంత్రి ఉండాలి. హంసగా మంత్రి అయితే ఈ గ్రద్దని కూడా మంచి మార్గంలో నడుచుకునేలా చేస్తుంది. రాజుగారు హంసే, కానీ మంత్రులంతా కంత్రీలు, గ్రద్దలు. అప్పుడేమవుతుంది? మొత్తం రాజుని పాడు చేస్తారట. దానివల్ల ఉపయోగం లేదట. నీతి చంద్రికలో చెప్పారు, గుర్తుపెట్టుకోండి, విష్ణు శర్మ గారు సంస్కృతంలో రాశారు, తెలుగులో నా చెన్నై సూరి గారు నీతి చంద్రిక అనే పేరుతో మిత్రలాభం మిత్రభేదం రాశాడు. అందులో ఎంత బాగా చెప్తాడు తెలుసా? హంసరాజైనా పర్వాలేదట, కానీ గ్రద్దలు మాత్రం మంత్రులు కాకూడదు. హంసరాజయి గ్రద్దలు కనుక మంత్రులైతే ఆ రాజ్యం అస్తవ్యస్తం అవుతుంది. గ్రద్దలాంటి నీచుడు రాజైనా మంత్రుడిగా హంసల్లాంటి వాళ్ళు ఉంటే, మంచివాళ్ళు ఉంటే, తెలివైన వాళ్ళు ఉంటే రాజ్యం బాగుపడుతుంది. తెలివి తక్కువ ప్రభువుని తెలివైన మంత్రి సరైన మార్గంలో పెడతాడు. ఇంకా చాలా గొప్ప మాటలు చెప్పారండి పురాణంలో. మంచి భర్త ఒక్కర్లేదట. భర్త ఎంత చవటయ్యైనా, ఎందుకు పనికిరాని వాడైనా, ఇల్లు చక్కదిద్దుకునే నైపుణ్యం నేర్పరితనం కలిగిన భార్య ఇంట్లో ఉంటే కుటుంబం పైకి వస్తుందట. సంసారానికి భార్య ముఖ్యం, స్త్రీ. అందుకని ఇళ్లలో చాలా ఇళ్ళు ఎందుకు బాగుపడుతున్నాయి అంటే, ఈ భర్త ఎటువంటి వాడైనా, వాడికి భక్తి లేకపోయినా, వాడు సొంత అయినా, వాడు ఎందుకు పనికిరాని వాడైనా, భార్య మంచిదైతే ఇక చూడండి ఆ కుటుంబం ఎంత బాగా నడుపుతారో. భార్య సక్రమంగా లేకపోతే వీడు ఎంత తెస్తే ఉపయోగం ఉంది? ఇంట్లో వస్తువులు అలాగే ఉంటాయి, ఇల్లు దిద్దదు, వంట చెయ్యదు, ఇంట్లోకి ఎవరైనా వస్తే కసురుకుంటుంది, ఆ కనీసం డబ్బులు కూడా లెక్క పెట్టదు. అన్నీ వీడెక్కడ చేస్తాడండి? డబ్బు సంపాదించి ఆ డబ్బులు లెక్క పెట్టి బీరువాలో పెట్టి ఆర్డీలు వీడే కట్టి వంట వీడే చేసి అంట్లు వీడేతో పిల్లల్ని వీడే స్నానం చేసి ఒక్కొక్కళ్ళ పిల్లలకి స్నానం చేయిస్తారు. వాళ్ళ అదృష్టం మగాళ్ళు స్నానం చేయిస్తూ ఉంటే ఆడవాళ్ళు అలా కూర్చుని ఉంటారు అనమాట చక్క. వాళ్ళ అదృష్టం అది, ఎవరి అదృష్టం? వాడు ఆ ముచ్చట్లు కూడా చూశానమాట చక్కగా. భర్త గారు పొద్దున్నే లేచివాడు తెల్లారుజామున, పాపం లేచి శుభ్రంగా కాఫీ కాచి ఫ్లాస్కోలో పెట్టి తాను తాగి ఆ తర్వాత ఫ్లాస్కో పెట్టే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేవాడు. అప్పుడు లేచేది భార్యమణి, పటకా పటకా కాస్త తోమేసి వచ్చేసి కాఫీ పెట్టావా అంటే ఫ్లాస్కోలో ఉందండి అనేవాడు. ఇలా చేతులు కట్టుకుని ఆవిడ ఫ్లాస్కోలో కాఫీ తాగి కుర్చీలో కూర్చునే సమయానికి ఈయన ఆవిడ కోసం టిఫిన్ చేసి, ఈయన మళ్ళీ స్కూల్లో టీచర్ పాపం పరిగెత్తాలి అందుకని వంట చేసుకుని నైవేద్యం పెట్టి తాను తిని మళ్ళీ క్యారేజీ పట్టుకుపోయేవాడు. ఈవిడికి అన్నీ ఏర్పాటు చేస్తే ఆవిడ కాస్త టిఫిన్ తిని ఏవో సీరియల్స్ అవి చూసుకుని, ఆ రోజుల్లో దూరదర్శన తప్పేం లేదుగా పాపం, అవి చూసుకుని ఆయన వచ్చే సమయానికి అన్నీ అయ్యేవి. సాయంత్రం రాగానే మధ్యాహ్నం నుంచి టీ కోసం ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వస్తావానని, ఏం లేట్ అయ్యింది అనేది. పాపం ఆయన ఇవాళ కొంచెం మా హెచ్ఎం మీటింగ్ పెట్టాడు అందుకని లేట్ అయ్యింది అనేవాడు. పాపం హెచ్ఎంలు మీటింగ్లు పెడతారు కదా, అప్పుడు లేట్ అయితే మాత్రం వాడు చాలా కోపం వచ్చేది, ఏం బొత్తిగా 4 గంటలకు కూడా రాలేవా, 5 గంటలకు రాలేవా, టీ తాగకపోతే ఏమైపోతున్నాను, బుర్ర తిరుగుతుంది అనేది. పాపం ఆయన టీ పెట్టి తాగాక ఆ తర్వాత తొందరగా వంట చేయనేది చేసి కూర్చునేవాడు ఈయన. హాయిగా రాత్రికి ఆవిడ మళ్ళీ పడుకునేది. ఒక్కొక్కడు జాతకాలు అలా పెడతాయి. ఇది ఆ పక్కింట్లో చేరారు ఒకళ్ళు. ఈ గందరగోళం ఇలా జరుగుతుంటే పక్కింట్లో ఒక ఆయన అదిగి దిగాడు. ఈయన ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టాడు. వాళ్ళు ఆవిడ ఇందాక చెప్పినట్టుగా అన్ని పనులు ఆవిడే చేస్తుంది. ఇక చూడండి ఆవిడ ఈ కొత్తగా వచ్చినవాడు రోజు పని చేసేవాడ. ఒకరోజు 4 రోజులు పోయాక, నువ్వెక్కడ దొరికావయ్యా, ఆయన చూడు, ఆయన చూడు, పొద్దున్నే లేచి కాఫీ పెడుతున్నాడు, నువ్వు ఉన్నావని ఈవిడ కూడా పాడైపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళ పక్కన చేస్తే అదో గొడవ. కాబట్టి ఇక్కడ ఒక మంచి మాట చెప్పాడనమాట, మంచి భార్య దొరకటం, గృహాన్ని నిర్వహించేటటువంటి భార్య దొరికితే భర్త ఎంత అదృష్టవంతుడవుతాడో, మంచి మంత్రి దొరికిన రాజు అంత గొప్పవాడు అవుతాడట, మంచి గురువు దొరికిన శిష్యుడు అంత అదృష్టవంతుడు అవుతాడో, చక్కని మంత్రి దొరికిన మహారాజు యోగజాతకుడు అవుతాడు. ఈయన అదృష్టం గర్గాచార్యుడు అనేటటువంటి ఒక మహాత్ముడు పురోహితుడు మంత్రి కూడా ఆయన ఉండడం. ఆయన ఏమన్నాడు తెలుసా మహారాజా, రాజు అన్నాక రాజ్యపాలన చెయ్యాలి, ఓపిక లేదు కనుక నువ్వు పాలన చేయలేనంటున్నావు, శత్రువుల్ని శిక్షించలేనంటున్నావు, నీ దగ్గర పరాక్రమం లేదంటున్నావు, లేకపోతే లేకపోయింది కానీ అడవికి వెళ్ళి తపస్సు చేస్తానంటున్నావు. నువ్వు ఇప్పుడు తపస్సు చేద్దామనుకున్నా నీ ఇంద్రియాలు నీ మాట వినవు, ఓపిక లేని కారణం చేత అడవిలో తపస్సు చేసేటప్పుడు నువ్వు స్నానం చేయగలవా, నీ చేతులు నీకు సహకరించట్లేదు, నువ్వు ఏ నర్మదా నదీ తీరంలోనో తపస్సు మొదలెట్టావు, ఓ ఆశ్రమం నిర్మాణం చేయించి నీకు ఇచ్చారనుకుందాం, మేమంతా కలిసి మేమంతా నీకు ఆశ్రమం ఇచ్చావు, నువ్వు అందులో కూర్చుని తపస్సు చేయాలి, రేపు నీ ఆశ్రమం ఎలా శుద్ధి చేసుకుంటావు, ఇప్పుడంటే రాజువు కాబట్టి నీకు చాకరీ చేస్తున్నారు, నువ్వు అడవికి వెళ్ళి ఆశ్రమ నిర్మాణం చేసుకుంటే నీ మొహం ఒక్కడ చూడవు, పదవిలోంచి తప్పుకున్న తక్షణం ఒక్కడ చూస్తాటండి, పదవిలో ఉన్నప్పుడు నీకు సేవ చేస్తారు, నువ్వు రాజపదవి విడిచిపెట్టి అడవికి వెళ్ళి గుడిసేసుకుంటే అస్సలు నీకెవడు సేవ చేయడు, నువ్వు నీ చెంబు పట్టుకోలేవు, గుడిసె పాడైతే బాగు చేసుకోలేవు, ఆకలిస్తే చెట్ల పళ్ళు కోసుకోలేవు, దాంతో మలమల వాడి మరణిస్తావు తప్ప తపస్సు చేయలేవు, అధికారం పోయిన వాడి ముఖం ఎలా ఉంటుందో నీకు ఇంకా తెలియదు. మహారాజు గారి యొక్క మహారాజు గారి సంతానం కనుక యువరాజు కనుక ఎన్నాళ్ళు నీకు ఏ లోటు లేకుండా వీళ్ళంతా చూశారు. అధికారాంతమునందు చూడవలదాయ్య సౌభాగ్యములు, ఒక్కసారి పదవి పోతే అప్పుడు చూడాలంటే ఎంత గొప్పవాడైనా. వాడు పదవిలో ఉన్నంతసేపు ఈ చేతులు కట్టుకున్నవాడు అమ్మయ్య రిటైర్ అయిపోయాడని వాడు మొహమ్మదే అంటారు. ఈ దౌర్భాగ్యుడు లీవ్ ఇవ్వలేదని ఒకడు, మన పట్టించుకోలేదని ఒకడు తెగ తిట్టుకుంటారు తెలిసిన అండి. ఒక్కొక్కప్పుడు ఎక్కువ మందికి పేరు కేవలం అధికారం వల్లే, అధికారం పోతే ఎవడు చూడండి, నేను చాలామందిని చూశాను కదా. కాబట్టి నువ్వు తొందరపడి అడవికి వెళ్ళి తపస్సు చేయటం వల్ల ఉపయోగం లేదు, నువ్వు అక్కడ విజయం పొందలేవు. ఇంకొక రహస్యం చెబుతావు విను. అడవికి వెళ్ళి వేల సంవత్సరములు తపస్సు చెయ్యడం వల్ల వచ్చే మహాఫలితం ఒక్క క్షణంలో ప్రసాదించే ఒక మహానుభావుడు ఇక్కడికి దగ్గరలో ఉన్నాడు. సద్గురుడు, అవధూత, యోగిరాజు, దత్తాత్రేయుడు, మహానుభావుడు అనసూయకి, అత్రికి జన్మించి సహ్యపర్వతం మీద ఉన్నాడు. ఆయన సహ్యపర్వతం మీద తన మాయతో ఒక మహాశ్మశానాన్ని సృష్టించాడు. ఆ మహాశ్మశానంలో రేయింబవళ్ళు శవాలు కాలుతూ ఉంటాయి. ఆ శవాల మధ్యలో లక్ష్మీ సమేతంగా కొలువై ఉన్నాడు ఆయన. ఆయన పక్కన లక్ష్మి వేశ్యలాగా దర్శనమిస్తుంది చూడడానికి. ఆయన పిచ్చాళ్ళ ఉంటాడు, వ్యసనపరుళ్ళ ఉంటాడు. అటువంటి యోగీశ్వరుణ్ణి, దత్తాత్రేయుణ్ణి, అవధూతని భక్తితో పట్టుకుంటే ఇంక నువ్వే తపస్సు చేయకర్లా. సకల తపస్సుల వల్ల వచ్చే ఫలితం ఆయన ఇస్తాడు. సర్వవేదేషు యత్పుణ్యం, సర్వతీర్థేషు యత్ఫలం. సకల వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం, సకల తీర్థయాత్రలు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, అనేక సంవత్సరములు కఠోర తపస్సు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, ఆ గురువుగారిని కించిత్ కాలం సేవిస్తే మనకు ఆయన ఇస్తాడు. ఆయన అనుగ్రహం ఉంటే నీవు మహాబలశాలి అవుతావు, ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించగలుగుతావు. సకల సంపదలు, శక్తులు, మహిమలు, ఆఖరికి కైవల్యం కూడా ప్రసాదించే పరమాత్ముడు విష్ణువు మన అదృష్టవశాత్తు మనకి దగ్గరలో ఉన్నాడు. వెళ్ళి ఆయన్ని పట్టుకో. ఒకనొకప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోయింది. జంభుడు మొదలైన రాక్షసులంతా ఇంద్రుణ్ణి తన్ని స్వర్గం నుంచి తరిమి వేశారు. అప్పుడు ఇంద్రాది దేవతలు ఆ పరమాత్ముడిని గట్టిగా పట్టుకున్నారు. సహ్యపర్వతానికి వెళ్ళి ఇంద్రుడు దేవతా సమేతుడై పరమపూజ్యుడైన దత్తాత్రేయుణ్ణి సేవించాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆయన అనుగ్రహించాడు. దాంతో ఇంద్రుడికి సామ్రాజ్యం వచ్చింది. పోయిన సామ్రాజ్యం, స్వరాజ్యం ఇంద్రుడికి తిరిగిచ్చిన పరమపూజ్యుడు ఆ దత్తాత్రేయుడు. ఇంద్రుడికే సామ్రాజ్యం ఇచ్చాడు, నీలాంటి రాజేంద్రుడికి ఇవ్వడా అనగానే అర్జునుడు అడిగట్ట, అసురవరుల చేత అమరేశ్వరుండెట్లు కోలుపోయ తన విశాల లక్ష్మి, అమ్మునీంద్రునెట్టుల ఆరాధనము చేసే మగుడనెట్లు రాజ్యమహిమ పడసే. రాక్షసుల ద్వారా ఇంద్రుడి రాజ్యం ఎలా పోయింది? దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడు ఎందుకు ఓడిపోయాడు? పోయిన తర్వాత ఏం చేశాడు? తన పవిత్రమైన స్వర్గ సామ్రాజ్యం సంపాదించడానికి ఇంద్రుడు దత్తాత్రేయుణ్ణి ఎలా ఆరాధించాడు? దత్తుడు ఆయన ఎలా అనుగ్రహించాడు? నువ్వు చెప్పినట్టుగా యోగులను సేవించడం కష్టం కదా, ఆ అవధూతని ఈయన ఎలా సేవించాడు, ఆయన ఎలా పరీక్షించాడు, చివరికి ఎలా రక్షించాడు? ఈ విశేషాలు చెబితే నేను కూడా వెళ్ళి దత్తుణ్ణి పట్టుకుంటాను, నా చిత్తం దత్తాయత్తం చేస్తాను అనగానే అయితే చెబుతున్నా విను అని కార్తవీర్యార్జునుడితో గర్గాచార్యుడు ఇలా చెప్పాడు. జంభాది ప్రకటాసుర ప్రకరముల్ శక్రాది దేవాలియున్ శుంభద్విక్రమ కేళిలీలసగం సోమించి ఏకాబ్దమున్ ఉజృంభోత్సాహములుల్ల శిల్లగ జయశ్రీలోల తన్బోర సంరంభం వేది నిలుంపులు ఓడిరి అసురవ్రాతాస్త్ర భిన్నాంగులై. ఒకనొకప్పుడు ఇంద్రుడు స్వర్గం పరిపాలిస్తున్న కాలంలో సింహాసనం మీద కూర్చునుండగా భూలోకంలో ధనువు అని పేరు కలిగిన ఒక రాక్షసుడికి జంభుడను కొడుకు పుట్టాడు. ఆ సమయంలో ఇంద్రుడికి తిరుగు లేదు, అసలు శత్రువులు లేరు, రాక్షస భయం లేదు. రాక్షసులందరినీ చితక్కొట్టి ఓడించి ఏకఛత్రాధిపత్యంగా ఇటు స్వర్గం, ఇటు భూలోకం, అటు పాతాళం మూడు పరిపాలిస్తున్నాడు. అందుకే ఆయనకి త్రిదివేశుడు అని పేరు. ఇటు స్వర్గమర్త్య పాతాళ లోకాలు కలిపి త్రిలోకాలు అంటారు. త్రిలోకీ ప్రభు అయిపోయాడు ఆయన. ఆ సమయంలో ధనువు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ ధనువుకి కొడుకులు గనక దానవులు అన్నారు. ధనువు యొక్క సంతానం దానవులు. రాక్షసుల్లో కూడా చాలామంది ఉన్నారు. రాక్షసి అని పేరు కలిగిన వాడి సంతానం రాక్షసులు, ధనువు పిల్లలు దానవులు, దితి కొడుకులు దైత్యులు, సాలకటంకట అనే ఆవిడ పిల్లలు సాలకటంకటేయులు. కాబట్టి రాక్షసులందరూ కూడా వ్యవహారంలో రాక్షసులు ఉంటాం కానీ అమ్మ బాబో మానవుల్లో ఎన్ని జాతులు ఉన్నాయో రాక్షసుల్లో కూడా అన్నీ ఉన్నాయి. అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఇన్ని శాఖలు ఉపశాఖలు అలా ఉంటూనే ఉంటాయి. వాళ్ళల్లో వాళ్ళు తగాద పడుతూనే ఉంటారు, మళ్ళీ కలుస్తూనే ఉంటారు. అదొక విచిత్రమైన సృష్టి అనుకోండి. ఈ సృష్టి ఎప్పుడూ కూడా పరస్పరం వైరుధ్యంతో ఉంటుంది, కలుస్తూ ఉంటుంది. అందరూ కలిసి ఉంటే ఈ ప్రపంచాన్ని నిలబెట్టడం తేలికనుకున్నాడు ఏమిటో పరమాత్మ. వీళ్ళలో వీళ్ళకి కాస్త తగాద పెట్టి ఆనందిస్తూ ఉంటాడు, అది ఆయన మాయ. ఈ రాక్షసుల్లో ధనువు యొక్క పిల్లల్లో పెద్దవాడి పేరు జంభుడు అని పేరెట్టారు. వాడు చాలా గట్టివాడు. వాడు వాడు నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్నగారు, ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తుంటే మనం పాతాళంలో ఉండడం ఏమిటి, మనకెందుకు ఈ కర్మ వచ్చింది, పాతాళంలో ఈ కటిక చీకట్లో పొడి ఉండడం ఏమిటి, వాళ్ళేమో హాయిగా వెలుతురులో ఉండడం ఏమిటి, వాళ్ళకేమో మణులు ఉన్నాయి, కల్పవృక్షాలు ఉన్నాయి, కామధేనువులు ఉన్నాయి, సకల సంపదలు ఉన్నాయి, అప్సరసలు ఉన్నాయి, మనకేమున్నాయి, ఇక్కడంతా కటిక చీకటి, ఏవో పాముల మధ్యలో బతుకుతున్నాం, పెద్దగా మనకి సంపదలు లేవు, ఆహారాలు లేవు, ఏం మనం ఎందుకు ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఎందుకు అక్కడ ఉండాలంటే ఏం చెప్పనరా, వాళ్ళకి పరాక్రమం ఎక్కువ, విష్ణు భక్తులు వాళ్ళు, విష్ణు ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు, శివుడు రక్షిస్తున్నాడు వాళ్ళని, విష్ణువు రక్షిస్తున్నాడు, బ్రహ్మ రక్షిస్తున్నాడు, గురువులు వాళ్ళనే దీవిస్తున్నారు, దాంతో వాళ్ళందరినీ ఓడిస్తున్నారు. ఆ దేవతలు పరాక్రమంతో మన వాళ్ళని చితక్కొడితే మన వాళ్ళు ఓడిపోయి ఈ పాతాళంలో మకాం పెట్టాం. ఏం చేస్తాం మనం, ఓడిపోయాం, ఎన్నిసార్లు ప్రయత్నించినా మనం ఓడిపోతున్నాం అనగా వాడు, ఈసారి అలా కాదు, నేను ఏమైనా సరే ఆ దేవతల్ని సర్వనాశనం చేసి స్వర్గాన్ని పాతాళాన్ని భూమిని పరిపాలిస్తాను, దేవతలని జయించే శక్తి కావాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. తపస్సు వల్ల ఏదైనా సాధించవచ్చు, వెళ్ళు బ్రహ్మని మెప్పించన్నాడు తండ్రి ధనువు. వెంటనే ఈ జంబుడు భూలోకానికి వచ్చి మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. మందర పర్వతం మీద ఒంటికాలి మీద నిలబడ్డాడు, ఎడమకాలి బొటన వేలు నేల మీద పెట్టాడు, కుడికాలు పైకెత్తాడు, ఎడమ మోకాలు మీద చేర్చాడు, రెండు చేతులు ఇలా పైకెత్తాడు, ఇలా ఊర్ధ్వముఖుడై ఒంటికాలి మీద నిలబడి కఠోర దీక్షతో ఓం నమో భగవతే బ్రహ్మదేవాయ హిరణ్య రేతసేతే నమో నమః అంటూ దివ్యమంత్రంతో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆయన్ని మెప్పించాడు. ఆ కఠోర తపస్సుకి, ఆ దీక్షకి, ఆ పట్టుదలకి, ఆహారాన్ని కూడా విడిచిపెట్టిన మొండిప్తనానికి ఆశ్చర్యపోయి బ్రహ్మ ప్రత్యక్షమై, ఓరి జంభ, ఇంత పూర్వం విజృంభించి ఎంతోమంది తపస్సు చేశారు, ఆ తపస్సు నీ తపస్సుతో సరిపోలదు, ఏం వరం కావాలంటే ఆ వరం ఇస్తాననగానే, సకల దేవతలని జయించే పరాక్రమం నాకు ప్రసాదించు, నాకు బ్రహ్మ వల్ల కానీ విష్ణు వల్ల కానీ శివుడి వల్ల కానీ చావు లేకుండా వరం ప్రసాదించు అనగా, అయితే సరే నీకు చావు అంత తేలిగ్గా రాదు, కానీ ఎప్పుడైనా నీవు ఐశ్వర్యమదం నెత్తికెక్కించుకుంటే మాత్రం చస్తావు, అదొక్కటి దృష్టిలో పెట్టుకో, కాబట్టి ధనమదాంధుడవు కాకు అని హెచ్చరించి బ్రహ్మదేవుడు వరాలిచ్చాడు. దాంతో వీడిని చంపేవాడు, త్రిమూర్తులు కూడా చంపలేరు కావండి, వాడు రెచ్చిపోయాడు. దేవతల మీదకి తన యొక్క అసుర సైన్యంతో దండయాత్ర చేశాడు. ఓ పక్కన వరాలు పొందిన జంభుడు వాడి రాక్షస సైన్యం, మరో పక్కన దేవేంద్రుడు దేవసైన్యం, వీళ్ళంతా కూడా సోమించి అంటే నువ్వా నేనా అన్నట్టుగా విజృంభించి యుద్ధం చేశారు. నీవంటే నీవు, నేనంటే నేనన్నారు. కొండ కొండ, ఆకాశం ఆకాశం, మేఘం మేఘం, ఏనుగు ఏనుగు ఢీకొన్నట్టుగా యుద్ధం చేశారు. భయంకరమైన ఆ యుద్ధంలో జంభుడి యొక్క పరాక్రమానికి తట్టుకోలేక ఇంద్రాదులు కకావికలైపోయారు, ఓడిపోయారు. ఏమి యుద్ధం అండి వాడిది, ఆ యుద్ధం వరవర బలంతో చేసిన యుద్ధం, బ్రహ్మ ఇచ్చిన వరబలాల వల్ల వాడు రెచ్చిపోయి దేవతలందరినీ చితక్కొట్టి పారేశాడు. తుక్కు తుక్కు అయిపోయారు వాళ్ళు, కాళ్ళు చేతులు విరిగిపోయాయి. దేవతలకు సాధారణంగా అవయవాలు తెగవు, కానీ బ్రహ్మ ఇచ్చిన వరం ఎంత గొప్పదంటే అనిమిషులను కూడా నిమిషులను చేసేసిందిట, అది రెప్పపాటు లేని వాళ్ళని రెప్పపాటు వచ్చేలా చేసిందిట. అంత వరంతో వీళ్ళందరినీ ఓడించాడు. దాంతో శరీరం అంతా పాడైపోయి ఓపికపోయి దేవతలంతా పారిపోయారు. వీడు దర్జాగా వెళ్ళి స్వర్గసింహాసనాన్ని ఆక్రమించుకుని ఇంద్ర సింహాసనం మీద కూర్చున్నాడు. అప్సరసల్ని బంధించాడు. వాళ్ళ నృత్యాలు చూస్తూ ఇంద్రుడి యొక్క సంపదలన్నీ లాక్కొని హాయిగా స్వర్గం, మర్త్యలోకం, పాతాళలోకం, మూడు లోకాలు పరిపాలించాడు. వాళ్ళ నాన్నను ఆనంద పెట్టాడు. రాక్షసులకు కూడా పితృభక్తి అండి, వాళ్ళ నాన్న అంటే వాడికి ఎంత ఇష్టమో. ఇంద్రజిత్తు రావణాసురుణ్ణి సేవించినట్టుగా ఆ రోజుల్లో రాక్షసులంతా తమ తమ తండ్రులు సేవించేవారు. కృతయుగంలో ఈ జంభాసురుడు వాళ్ళ నాన్నగారిని తన సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ నాన్నకు పాదపూజ చేసిన ఎత్తి మీద నీళ్ళు తొలుకునేవాట, పక్క వాళ్ళ నాన్న కాళ్ళు నరికేసేవాట, అది వాడి లక్షణం. వాళ్ళ నాన్నకి కాళ్ళ పాదపూజ, తక్కిన వాళ్ళకి పాద ప్రక్షాళనను, నరికి అవతల పారేసేవాడు. ఇలా క్రూరంగా పరిపాలిస్తూ దేవతల్ని తన్నేస్తే దేవతలకు ఏం చేయాలో తెలియక ఏడుపు మొహాలు పెట్టుకుని కొండలో చేరారు.